పన్నెండు వాడు వాడు వీడు తిట్టుకోవడం మొదలెట్టారు. గురువు గారికి క్రమంగా అశాంతి పెరిగిపోయింది. ఎందుకని ఈయనేమో మోక్షం పొందడానికి తరించడానికి కాశీలో ఈరుపీఠం పెట్టుకున్నాడు. కాశీకి వచ్చిన ఈ దరిద్రం తప్పలేదు. మనకు సామెత ఉందిగా, రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదు అన్నట్టుగా తయారయ్యింది. నేను తపస్సు చేసుకుని జపం చేసుకుని తెరిద్దామంటే నా ఆశ్రమంలో రెండు వర్గాలు తయారయ్యాయి. వీడి మీద ఏమో వాడు, వాడి మీద వీడు, నా దగ్గర రోజు ఎరవై చెబుతున్నారు. పొద్దున్నే నేను సంధ్యావందనం చేసుకునే సమయంలో గురువు గారు మీరు వాడిని నెత్తి మీద తిట్టుకుంటారండి, వాడికి బాధ్యత ఇచ్చారండి, వాడిని దరిద్ర పనులు చేస్తున్నాడు అంటే వీడు చెబుతాడు. వీడు వెళ్ళిన వెంటనే వాడు వచ్చి గురువు గారు వాడిని తప్పించకపోతే నేను చేయలేకపోతున్నానండి, వాడు దుర్మార్గుడు అంటాడు వీడు. ఈయన ఓం భూర్భోస, వాడు దుర్మార్గుడు. ఈయన మళ్ళీ ఇంకోసారి ఓం ఐం హ్రీం క్లీం అని వీడు వచ్చి వాడు దుర్మార్గుడు అంటాం. దాంతో ఐం హ్రీం క్లీం పోయింది, గాయత్రి మంత్రం పోయింది. వాడు కంట వీడు సొంట, వీడు తంట వాడు నీచుడు. ఇవే మీరే గురువు గారికి విసిగెత్తిపోయింది. కాశీలో హాయిగా భగవద్ దర్శనం చేసుకుని శివశివ అనుకుంటూ మోక్షం పొందుదాం అనుకున్నాను. నా కర్మ గారి ఈ పీఠ నిర్వహణలో ఈ గొడవలు ఏమిట్రా బాబు, భగవంతుడు ఎంత పరీక్షిస్తున్నాడు అనుకున్నట్ట. ఇది కాశీలో పరీక్ష గుర్తుపెట్టుకోండి. కాశీలో ఎంత గొప్పవాడైనా భగవంతుడు పరీక్షిస్తాడు. వీడు నొగ్గుతాడా లేదా అని విఘ్నం పెడతాడు, మళ్ళీ తొలగిస్తాడు ఆయన. ఈయన కొద్ది రోజులు శివుడిని గట్టిగా పట్టుకుని, పరమేశ్వర ఈ తంటా నుంచి నేను ఎలా బయటపడతాను, ఈ వర్గాలు ఏమిటి, ఈ పార్టీలు ఏమిటి, దేశం ఎలా పాడైపోయిందని బాధపడి శివుడిని గట్టిగా పట్టుకున్నాడు. కాశీలో నీలకంఠుడు అని ఒక ఆయన ఉన్నాడు, నీలకంఠేశ్వరుడు ఆయన. మీ వీలుంటి సత్వండి, నీలకంఠ మహాదేవ్ అనే పేరుతో కాశీలో ఒక గేటు దగ్గర ఉంటుంది అనమాట. అదేదో చుంచున్నవాడో ఏదో ఉంటుందండి, కర్ణాటక సమాజానికి ఎదురుకుండా ఆశీర్వాదం ఎదురుకుండా ఉంటాడు ఆయన, అగాధంలో ఉంటాడు ఆయన. ఆ నీలకంఠుడిని గట్టిగా పట్టుకుంటే మనకున్న మనశ్చింత తొలగిస్తాడు ఆయన. మీకు వీలున్నప్పుడల్లా కాశీ వెళ్ళినప్పుడు, లేక నేను వెళ్ళినప్పుడు ఒకసారి వస్తే మీరు ఆ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఎంతసేపు కాశీలో విశ్వేశ్వరుణ్ణి, విఘ్నేశ్వరుణ్ణి, అన్నపూర్ణని, విశాలాక్షిని కాకుండా ఇంకా చూడవలసిన వాడు చాలామంది ఉన్నారు అక్కడ. కాశీలో నీలకంఠ మహాదేవుణ్ణి, యమధర్మరాజు గారు ప్రతిష్ఠించిన ధర్మరాజేశ్వర లింగాన్ని, బ్రహ్మేశ్వర లింగాన్ని, కాలభైరవుణ్ణి తప్పక చూడాలి. అందులో తప్పక ఈ నీలకంఠుడిని గట్టిగా పట్టుకుంటే, ఆయనకి నమస్కరిస్తే మానసికమైన అశాంతత తొలగుతుంది. ఇంట్లో ఉన్న తగాదాలన్నీ పటాపంచి లేకపోతాయి అన్నమాట. నేను చాలాసార్లు చూశాను, ఈ సంవత్సరం కుటుంబంలో ఈ అశాంతి ఉంది, ఇంట్లో పిల్లలకి ఇబ్బంది ఉంది అనుకుని మీరు ఆ నీలకంఠుడి దగ్గరికి వెళ్ళి ఒక్క నమస్కారం చేస్తే, భక్తితో ఆయనకి నమస్కరిస్తే, ఆయనను తలుచుకుంటే టక్కు నా చేత తొలగిపోతుందన్నమాట. మహానుభావుడైన చింతా విదూరహ నీలకంఠ అని కాశీఖండం కూడా చెబుతున్నది. చంద్రశేఖర గుణాను కీర్తనం నీలకంఠ తవ పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని, సంభవంతు మమ జన్మ జన్మని. ఈశ్వరుణ్ణి భక్తితో పూజించేవాడు ఈ శ్లోకాన్ని మహాన్యాసంలో చదివి తీరతారన్నమాట. అందులో ఏమిటనమాట, చంద్రశేఖర గుణాను కీర్తనం. చంద్రశేఖరుడు ఈశ్వరుడు, ఆయన చేసిన లీలలన్నీ ఆయన గుణాలు, ఆయన గుణములను భక్తితో వర్ణించాలి, పాడాలి. ఓ చంద్రశేఖర, నేనెప్పుడు నీ గుణములను తలుచుకునే భాగ్యం ప్రసాదించు. నీలకంఠ, నీ పాదాలను సేవించే భాగ్యం నాకు ప్రసాదించు. శంకరస్య చరిత కథామృతం. ఓ శంకర, నీ కథ ఎప్పుడు వినాలి అంటే ఈశ్వరుడి యొక్క కథలు శ్రద్ధగా వినాలి. ఆయన కథ మామూలుది కాదట, ఈశ్వరుడి యొక్క కథ అమృతం అన్నారు. శంకరస్య చరిత కథ అమృతం. అమృతం నోటితో తాగుతాం, శివకథ చెవులతో సేకరిస్తాం. ఆ అమృతం తాగితే ఏది, దేవలోకంలో ఉన్న అమృతం తాగితే తాగినవాడు ఒక్కడే ముసలితనము మరణము లేకుండా ఉంటాడట. సుధాం పిబన్ ఏక ఏవ నరస్యాదజరామరహ. అమృతం తాగినవాడు ఒక్కడు మాత్రమే కలియుగాంతం వరకు జరామరణములు లేకుండా ఉంటారు. ఎవరన్నా ఇప్పుడు ఒక ఆవిడ మంచి అమృతం తాగింది అనుకుందాం, ఇంద్రుడు మెచ్చుకుని ఏమండి కాస్త అమృతం తాగండి అని ఆవిడకి ఇస్తే, ఆవిడ అదృష్టవశాత్తు తాగితే కలియుగాంతం వరకు ఆవిడకి ముసలితనం రాదు, ఎప్పుడు నాలాగా అవయవనంతం ఉంటుంది. ఇంకా ఆవిడకి మరణం ఉండదు యుగాంతం వరకు, అది కూడా కేవలం అంటే అమృతం కేవలం ఆ తాగిన వాడిని ఒక్కడిని అనుగ్రహిస్తుంది. కానీ ఈ శివకథామృతం ఉందే కులమే వజ్రావరం ఆ వంశం అంతటి ధరింపజేస్తుంది. అంటే ఆ వంశం అంతా శివుడి సన్నిధానంలో ఉంటారు. ఇంకా వాళ్ళకి పుట్టుకుంటుంది, పుట్టుకే లేనప్పుడు జరామరణాలు ఉండవు. ఈశ్వరుడు లేగి నిరంతర యవ్వనంతో ఉంటారు పురుషులు, అమ్మవారు లేగి నిరంతరం యవ్వనంతో ఉంటారు స్త్రీలు. అంతటి మహాభాగ్యం ఇస్తాడు. అందుకే జ్ఞానుడు నిరంతరం ఈశ్వరుడి యొక్క కథ అనే అమృతం చెవులతో తాగుతారు. కథ కాబట్టి చెవులో పడుతుంది కనుక చెవులతో వినడమే ఆయన కథామృతం గురాలడం అండి. అందుకని మొట్టమొదటి చేయవలసిన పేరు ఏమిటనమాట, శంకరస్య చరిత కథామృతం. చంద్రశేఖర గుణ అనుకీర్తనం, నీలకంఠ తమ పాదసేవనం, ఈ మూడు సంభవంతు మనం జన్మ జన్మని. శివుణ్ణి పూజించే జపలు ఎన్నొచ్చినా పర్వాలేదు, నేను ఎప్పుడు కైలాసంలో ఉండాలని కోరుకోను, నేను భూమి మీద మళ్ళీ పుట్టాలి, పుట్టినప్పుడు మళ్ళీ మూడు నాకు రావాలి అని ఏనాడో మహానుభావుడు వ్యాసుడు కోరాడు. మనం ఇలా కోరుకోవాలట. ఆ నీలకంఠుడిని మీరు పట్టుకుంటే, నేను చెప్పాను ఈసారి కావాలంటే చూడండి, ఇండియా వెళ్ళినప్పుడు కాశీ వెళ్ళినప్పుడు నీలకంఠ దర్శనం చేయండి, చింత తక్కువ దూరం అయిపోతుంది. ఈ శ్లోకం కంఠస్థం చేయవలసిన శ్లోకం అన్నమాట. శంకరస్య చరిత కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని అని ఆ నీలకంఠుడిని పట్టుకుని నా ఆశ్రమంలో రెండు వర్గాలు తయారయ్యి ఒకరి మీద ఒకరు నేరాలు చెప్పుకుంటూ వాళ్ళు నశిస్తూ నన్ను నశింపజేస్తున్నారు, నా మనశ్శాంతిని పోగొడుతున్నారు, నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు, నన్ను రక్షించు పరమేశ్వర అని మొక్కాడు ఆయన. తక్కువ ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఇద్దరిని పిలిచాడు ఒక రోజున. నాయనలారా, ఒక ఏడాది పాటు ఆశ్రమం సంగతి నేను చూసుకుంటాను, ఈ ఏడాది మీరిద్దరూ తీర్థయాత్రలు చెయ్యాలి, అది నా కోరిక. గురువుగారు చెప్పినది చెయ్యాల్సిందేగా శిష్యులంటే, చేస్తారంటే అంతకంటే అదృష్టం గురువుగారు మీరు చెప్పినట్టు చేస్తామన్నారంటే, ఇద్దరికి గురుభక్తులండి, అందువల్ల ఏమన్నారు చేస్తామన్నారు. అయితే మీరిద్దరూ ఒక సంవత్సరం ఈ ఆశ్రమం వదిలేసి హాయిగా తీర్థయాత్రలు చెయ్యండి. సంవత్సర కాలం తీర్థయాత్రలు చెయ్యడానికి కావలసిన డబ్బంతా ఆశ్రమం నుంచి పట్టుకెళ్ళండి, ఈ ఏడాది అన్ని క్షేత్రాలు చూసి సంవత్సరం తర్వాత మళ్ళీ నా దగ్గరికి ఇదే తిథి నాడు రండి, నేను చెప్పినట్టు చెయ్యండి అనగానే అలాగేనండి అన్నారు. అయితే మీ ఇద్దరికి ఒక నిబంధన అన్నాడు గురువుగారు. ఏమిటన్నారు వీళ్ళు, నేను మీ ఇద్దరికి ఒక మూట ఇస్తాను, ఈ మూటని ఇప్పకుండా యథాతథంగా మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ గుడి ఉంటే గుళ్ళోకి తీసుకెళ్ళి ఆ మూట మళ్ళీ వెనక్కి తీసుకురండి. గుడిలో ముట్టుకునే అవకాశం ఉంటే శివలింగాన్ని ముట్టుకునే అవకాశం కొన్ని గుళ్ళలో ఉంటుంది కదా, అటువంటిప్పుడు ఆ శివలింగానికి ఓడ తగిలించండి. విగ్రహాన్ని ముట్టుకునే అవకాశం ఉంటే ఆ విగ్రహానికి ఓడ తగిలించండి. ఇంకా మీరు స్నానాలు చేసే చోటలలో మీతో పాటు ఈ ఓటను గుడుంగని ఉంచండి. మీరు గంగలో వలిగిన, కృష్ణలో వలిగిన, ఇంకెక్కడో తుంగభద్రలో వలిగిన, యమునలో వలిగిన, నర్మదలో వలిగిన మీతో పాటు ఈ ఓటని కూడా బుడుంగు బుడుంగని ఉంచండి. సంవత్సరం అయ్యాక ఓట మాత్రం మళ్ళీ యథాతథంగా నాకు అప్పగించాలి, నా మాట తప్పకూడదు, ఓట పట్టుకెళ్లకుండా ఉండకూడదు. అలాగే చేస్తానంటే అమ్మో గురువుగారు చెప్పాక కాదంటావా, అలాగే గురువుగారు అన్నారు. ఇద్దరు ఆయనకి నమస్కరించి చెరువు మూట పుచ్చుకున్నారు. మళ్ళీ పార్టీ పార్టీలే కదా, ఈ పార్టీ పాదయాత్రలో ఈ పార్టీ వాడు పాల్గొరు, ఆ పార్టీ వాడు పాదయాత్రలో వీళ్ళు పాల్గొరు, ఎవరి పాదయాత్రలు వాళ్ళు సాగించారు, వీళ్ళు ఇటు మొదలెట్టారు, వాళ్ళు అటు మొదలెట్టారు, చెరువు రూట్లో మొత్తం మీద తీర్థయాత్రలు చేశారు. సంవత్సర కాలం పాటు ఈ భూమండలంలో ఉన్న కాశీ గయా ప్రయాగాది సమస్త క్షేత్రాలు చూసి 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 గురువుగారు చెప్పినట్టుగా సంవత్సరం అయ్యాక అదే తిరిగి మళ్ళీ ఆశ్రమానికి వచ్చారు. ఈ ఏడాదిలో అప్పుడప్పుడు ఎక్కడన్నా ఒకవేళ వీళ్ళు పొరపాటున ఒకళ్ళకి ఒకళ్ళు తగిలినా కొరకొరకొరకలా చూసుకుని మళ్ళీ గుహాలు చాటేసుకుని పోయేవారు. ఏమైతేనే యాత్రలు పూర్తయ్యాయి, గురువుగారి దగ్గరకు వచ్చారు. గురువుగారు చాలా సంతోషించి గురువుగారి మాట నిలబెట్టి సంవత్సర కాలం తీర్థయాత్రలు చేసిన పరమ పుణ్యాత్ములు శిష్యులు మీకు ఇవే నా మంగళాశాసనాలు. తీర్థయాత్రలు చేసి వచ్చిన వాళ్ళు అన్నదానం చెయ్యాలని శాస్త్రం, కానీ ఈసారి మీరు అన్నదానం చెయ్యొద్దు, నేనే మీకు అన్నదానం చేస్తాను, మంచి భోజనం పెడతాను, రేపే మీకు భోజనాలు అన్నాడు ఆయన. అలాగేనండి అన్నారు వాళ్ళు. మర్నాడు గురువుగారు ఈ రెండు వర్గాల వాళ్ళని రెండు వరుసల్లో అరుగుల మీద కూర్చోబెట్టాడు, మంచి విస్తరాకులు తెప్పించాడు, రకరకాల పిండి వంటలతో కూరగాయలతో భోజనం పెట్టించాడు, హాయిగా భోజనాలు చేశాడు వాడు. అందరూ భోజనం చేశాక మీరెవరూ ఈ పూట నేను చెప్పేదాకా లేవద్దు, ఆఖరణ మీ భోజనాలు పెరుగన్నం కూడా తినడం అయిపోయాక నేను ఒక ప్రత్యేకమైన వంటకం వడ్డిస్తా, ఈ వంటకం అందరూ తిని దాని రుచి ఎలా ఉందో చెప్పాలి అన్నారు గురువుగారు. అలాగే గురువుగారు మీరు స్వయంగా ప్రత్యేకమైన వంటకం పదార్థం వడ్డిస్తామంటే కాదంటావా అన్నారు శిష్యుడు. అందరూ భోజనాలు అయ్యాక పెరుగన్నం అయిపోయాక ఈయన ఒక గిన్నె పుచ్చుకొని తాను తనతో పాటు మరికొంతమంది ఆంతరంగిక శిష్యులతో కలిసి అందరికీ వాళ్ళ ఇస్తట్లో ఓ ప్రత్యేకమైన ముద్ద వేయడం మొదలెట్టాడు. ఈ ముద్ద ఒకేసారి తినాలి అందరూ, కాబట్టి వేసేసిన వెంటనే తినద్దు. మీరు అందరూ అందరికీ వంట అయ్యేదాకా అలా కూర్చోండారు, కానీ అందరూ కూర్చుని మొత్తం మీద శిష్యులు 1000 మందికి అటు ఇటు ఇటు 500 ఇటు 500 ఉన్నట్టున్నారు. వీళ్ళందరికీ వంటన అయ్యింది, ఇప్పుడు ఆ పదార్థం తినండి, ఆ పదార్థం యొక్క రుచి ఏమిటో చెప్పండి అన్నాడు గురువుగారు. అందరూ అది తిని అమ్మ బాబోయ్ అని ఒక్కొక్కరు వాంతి చేసుకోవడానికి ప్రయత్నించారు. చచ్చినంత మరీ ఇంతటి వాళ్ళ దగ్గర కానీ కక్కుకునేలా అయ్యింది, మతిపోయింది వాళ్ళకి. గురువుగారండి బాబోయ్ వాసన వచ్చేస్తుంది, చేదు భయం ఏమిటండి ఈ వంటకం అన్నారు. అది చేదుగా ఉందా, వాసన వస్తుందా, మంచి మధురంగా ఉండాలి అన్నాడు గురువుగారు. ఏం మధురం గురువుగారు, ఏమిటి పరీక్ష మమ్మల్ని ఏడిపించక, అసలు ఏమిటి పదార్థం చెప్పండి అన్నారు శిష్యుడు. అప్పుడు గురువుగారు అన్నారు, అది ఏమిటో చెబుతా వినండి. నేను మీ ఇద్దరికి చెరుకు పట్టించాను కదా, ఆ మూటని మీతో పాటు గంగలో కృష్ణలో నర్మదలో అన్ని చోట్ల ముంచారా, వెళ్ళిన చోట ఆలయాల్లో దేవుడికి తగిలించారంటే తగిలించాం, ఆ మూట మీకు ఇచ్చాం కదా గురువుగారు అన్నారు వాడు. ఆ మూటలో పదార్థమే మీకు వడ్డించింది, ఆ మూటలో కాకరకాయ గింజలు మూట కట్టించాను మీరు. ఆ కాకరకాయ గింజలు ఇప్పటికి బాగా నాని ఉబ్బి ఉన్నాయి, ఆ పై తీసేసి ఆ లోపల ఉన్న చేదు ఉంటుంది బీజం వాటిని రుబ్బించి వండి మీకు వడ్డించా, తీపిగా లేదా అన్నాడు ఆయన. మరీ వేళపాడం గురువుగారు, మీరు ఎంత మేము అమాయకులం అయితే మాత్రం ఇలా మాట్లాడతారా మాతో, కాకరకాయ గింజల పైన ఉన్నటువంటి ఆ పొట్టు తీసేసి లోపల ఉన్నటువంటి ఆ గుజ్జును వండితే చేదుగా ఉండక, పైగా ఏళ్ల తరబడి నీళ్లలో ఉబ్బి నాని ఎండలో ఎండి ఉండడం వల్ల ఓ రకాల వాసన రాక రుచిగా ఉంటుందా అన్నారు వాడు. ఓహో ఇప్పుడైనా మీకు ఏమైనా అర్థమైందా అన్నాడు గురువుగారు. మాకేం అర్థం కాలేదంటే ఓరి పిచ్చి పెరుగుల్లారా ఇలాగే తిట్టాడు ఆయన శిష్యుని, ఇప్పుడు తిట్టపోతే లాభం లేదు కనుక. ఇప్పుడు మీకు అర్థమైందా, కాకరకాయ గింజలు గంగలో మునిగినా కృష్ణలో మునిగినా నర్మదలో మునిగినా వాటి చేదు పోలేదు, ఏ దేవుణ్ణి తగిలించినా కాకరకాయ స్వభావం మారలేదు, సరిగదా, నీళ్లలో నాడడం వల్ల ఉబ్బి ఎండలోకి వెళ్ళడం వల్ల ఎండి వాటి రంగు పోయి ఓ రకమైన వాసన కూడా వచ్చింది, మొలకలు వచ్చాయి, అది కాకరకాయ గింజ. కుళ్ళిపోయినా చచ్చిపోయినా దాని స్వభావం మనదు. మీరు కూడా కాకరకాయ గింజలా ఒకసారి ఆలోచించండి, మీరు కాకరకాయ గింజలలాగే ప్రవర్తించినంతకాలం మీరు ఎన్ని తీర్థయాత్రలు చేసినా వేస్ట్. అంటే కాకరకాయ గింజ గంగలో మునిగితే దాని బుద్ధి మారలేదు, మీరు కూడా అలాగే గంగలో మునిగి వస్తే ఏమిటి ఉపయోగం, మీరు కూడా అలాగే నర్మదలో మునిగితే ఏమిటి ఉపయోగం, మీరు కాశీ వెళ్ళి శివలింగాన్ని ముట్టుకున్నా లేక తిరుపతి వెళ్ళి వెంకటేశ్వరుని ముట్టుకున్నా మీకేమైనా ప్రయోజనం వచ్చిందా, మీ స్వభావంలో కుళ్ళు బుద్ధుల్లో మార్పు లేకపోతే ఏ మార్పు లేనివాడు తీర్థయాత్రలకు వెళ్ళినా దండగా. ఇప్పుడు అర్థమైందా, మీరు ఆ కాకరకాయ గింజల్లాగా నా ఆశ్రమంలో చేరి మీరు చెడిపోయి కుళ్ళిపోయి దుర్వాసనతో బాగా చేదు బుద్ధితో ఉంటున్నారు, అందుకే మీకు బుద్ధి రావడానికి పని చేశాను. ఇప్పుడు మీకు అర్థమైందా, తీర్థయాత్రలకు వెళితే లాభం ఏమిటి, మనస్సు మారాలి, పవిత్రత రావాలి, ఈ చరాచర జగత్తులో ఉన్న ప్రాణుల్ని ప్రేమించాలి, ఎవరి మీద రాగద్వేషాలు లేకుండా ఉండాలి, జ్ఞానం బుద్ధి పెంచుకొని వాడు ఎన్ని గుళ్ళుకి వెళ్ళినా వ్యర్థం, ఎన్ని తీర్థయాత్రలు చేసినా వ్యర్థం, కేవలం గంగలో మునిగినంత మాత్రం చేతనే మనిషి పవిత్రుడయ్యేటట్టయితే బిసరుహ పత్రలోచన కృపీటములందు మునింగియాటమే మొసలులు మేలు కర్కటకముల్ కమఠంబులు వాణి కబ్బునే అసదృశ్యమైన ఆ తీర్థఫలము అట్టి విధంబు సుమీతలంప మానసముగు తీర్థమాడని జనంబులకు బహు బాహ్య తీర్థముల్. కాశీఖండంలో అగస్త్య మహర్షి లోపాముద్రతో అంటాడు, ఓ పద్మాక్షి నీళ్లలో మునిగితే మోక్షం వచ్చేటట్టయితే గంగాజలంలో పీతలు లేవా, మొసళ్ళులు మొసళ్ళు లేవా, మీలు చేపలు లేవా, కర్కటకములు ఎండ్రకాయలు పీతలు లేవా, కమఠంబులు తాబేళ్ళు లేవా, రోజు తాబేళ్ళు పీతలు చేపలు ఇవన్నీ గంగలో తిరుగుతున్నాయి, వాటికి వేటికి గంగానదిలో స్నానం చేయడం వల్ల వచ్చే ఫలితం లేదు, మోక్షం లేదు, ఎందుకని వాటికి అది గంగా పవిత్రమైనది, ఇందులో స్నానం చేయటం వల్ల ముక్తి వస్తుందనే ఊహ లేదు కనుక, ఆ ఊహ ఉంటేనే అది పవిత్రమైనదని భావిస్తేనే, ఇందులో మునిగిన తర్వాత మనం కూడా పవిత్రులం అవ్వాలనే ఊహ వస్తేనే మనకి గంగాస్నాన ఫలితం వస్తుంది. తీర్థయాత్రలు చేసేటప్పుడు మనస్సు అంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి తీర్థమింద్రియ నిగ్రహం. ఓ, అసలు తీర్థం అంటే అర్థం ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలను అదుపులో పెట్టలేనప్పుడు వాడిని వీడు వాడిని తిట్టుకుంటూ రోజు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటూ తీర్థయాత్రలు చేయడం వల్ల ఉపయోగమే ఉన్నది. కాబట్టి తీర్థయాత్రలు చేసేటప్పుడు శ్రద్ధతో భక్తితో భగవంతుడా నాకు సద్బుద్ధిని ప్రసాదించు, లోకాహ సమస్తా సుఖినో భవంతు, ఈ చరాచర జగత్తులో ఉన్న వాళ్ళంతా సుఖంగా ఉండేటట్లుగా చెయ్యి అని కోరుకుని చెయ్యాలి. అప్పుడు ఆశ్రమాల్లో ఉంటే లాభం, అప్పుడు కాశీలో ఉంటే లాభం అనగా అప్పుడు వాళ్ళు లెంపలేసుకుని ఇప్పుడు మాకు అర్థమైందంటే వాళ్ళు బుద్ధి చెప్పారు, ఈ రోజు నుంచి మేము పరస్పర విరోధం విడిచిపెడతాం, ఎవరొచ్చి వేలు పెట్టినా ఎవరొచ్చి చిచ్చు పెట్టినా మేము తగాదా పడం అంటే వాళ్ళు జ్ఞానులు, ఆ రోజుల్లో జ్ఞానులే ఉండేవారు వాళ్ళు. అందుకని వాళ్ళు వెంటనే మారిపోయారు. ఆ రోజు నుంచి తగాదాలు పోయాయి, ఆశ్రమం పవిత్రంగా మారిపోయింది. ఇవన్నీ వేదవ్యాసుడు తీర్థయాత్ర చేసేవాళ్ళ నిబంధనలో పెట్టాడే. నాయనలారా, అసలు తీర్థయాత్రకు ఎందుకు పెడుతున్నావు నువ్వు? నీ మనస్సును నిగ్రహంలో ఉంచుకోవడానికి, ఇతరుల మీద ఉన్న ద్వేషాలు తొలగించుకోవడానికి, ఇంద్రియాలు అదుపులో పెట్టుకోవడానికి, ఆహార పదార్థాల వాంఛని కొంతైనా అదుపులో పెట్టుకోవడానికి, మనస్సుని శాంతంగా ఉంచుకోవడానికి. కాబట్టి తీర్థయాత్రలోకి వెళ్ళేవాడు ఈ నియమం పాటించాలి. అసలు ఈ నియమం పాటించడానికే తీర్థయాత్రలు చేయాలి. ఈ నియమాలు లేనివాడు ఈ నియమాలు రావడానికి తీర్థయాత్రకు వెళ్ళాలి. తీర్థయాత్రలు అంటే హాయిగా ఫ్లైట్లో డైరెక్ట్గా కాశీలో దిగిపోయి మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళగానే ఏసీ రూమ్ తీసుకుని అందులో పడిపోయి వెళ్ళి దేవుడికి దానం పెట్టి రాగానే హాయిగా వీడు ఉన్న సకల వ్యసనాలు అక్కడ తీర్చుకుంటే తీర్థయాత్రలు అవుతుందని. ఈ తీర్థం అవుతుంది తప్ప, తీర్థపానం అవుతుంది తప్ప తీర్థపానం కాదు. దీనివల్ల ఉపయోగం లేదు అర్జునుడికి. అందువల్లే తీర్థయాత్రలు కలిసి వచ్చాయి. అర్జునుడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు, శ్రీకృష్ణుడు చెప్పినట్టు చేశాడు. అర్జునుడి తీర్థయాత్రలో చాలా నిగూఢ రహస్యాలు ఉన్నాయి.